బృహన్నల అర్జునుడే అని నమ్మాడు ఉత్తరుడు. అనేక విధాలుగా పరీక్షించిన తర్వాత అతడి యొక్క 10 పేర్లు, ఆ పేర్లు ఎలా వచ్చినాయి అని కూడా అడిగి తెలుసుకొని, ఆ బృహన్నల అర్జునుడే అని తెలుసుకున్న తర్వాత ఎంతగానో పొంగిపోయాడు ఉత్తరుడు. ఎందుకంటే ఆయనకి సారథ్యం వహించడం కూడా తన అదృష్టంగా భావించాడు. అందుకే అంటున్నాడు, చెట్టు మీదనే ఉన్నాడు ఇక్కడ, ఆయుధాలు దింపల, ఆ ఆయుధాల వివరాలు అడిగితే ఆ వివరాలన్నీ కూడా చెప్పాడు అర్జునుడు. అందుకని ఆ చెట్టు మీదనే ఉండి అంటున్నాడు, ఓ వీరుడా, సుందరమైనటువంటి రథాన్ని ఎక్కి నీ ఏ సేన వైపుకి మనం వెళ్ళాలో నీవు గన చెప్పినట్లయితే ఆ సేన వైపుకే నేను రథాన్ని నడుపుతాను అన్నాడు ఉత్తరుడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఓ మహావీర, నీకు భయం పోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యుద్ధంలోని శత్రువులందరినీ కూడా పారద్రోలి నీ ఆవులన్నింటినీ కూడా నేను మరలించుకొని వస్తాను. అంతేకాదు, ఈ అపారమైనటువంటి కురుసేనతో తలపడుతూ ఉన్నటువంటి నన్ను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. నేను ప్రయోగించేటువంటి అస్త్రశస్త్రాలని, ఆ శత్రువులతో పోరాడేటువంటి విధానాన్ని నువ్వు అలా గమనిస్తూ ఉండు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నాకు కావాల్సినటువంటి ఆ గాండీవాన్ని, అలాగనే అక్కడ ఉన్నటువంటి పెద్ద కత్తిని, మిగిలినటువంటి ఆయుధాలని, అక్షయ తుణీరాలని, వాటన్నింటినీ కూడా కిందకి దించు అన్నాడు. అర్జునుడు మాటలు విని ఉత్తరుడు త్వర త్వరగా అర్జునుడి యొక్క ఆయుధాలన్నింటినీ కూడా తీసుకొని చెట్టు దిగాడు. ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు, నేను కౌరవులతో యుద్ధం చేస్తాను, నీ పశువులన్నింటినీ కూడా జయించి తీసుకొస్తాను, గాంధీవ ధనస్సుతో నేను యుద్ధం చేస్తూ ఉంటే ఆ శత్రు సేనలో నన్ను జయించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు, కాబట్టి నీ భయం పూర్తిగా తొలగిపోవుగాక అన్నాడు. ఆ తర్వాత ఉత్తరుడు అంటున్నాడు, యుద్ధభూమిలో శ్రీకృష్ణుడితోనూ ఇంద్రునితోనూ సమానమైనటువంటి నీవు యుద్ధానికి సిద్ధమయ్యావు, ఇక ఈ సేనలకి నేను భయపడాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం నేను భ్రాంతికి లోనవుతా ఉన్నా, అది నా బుద్ధికి అందటం లేదు, అందుకే ఒక నిశ్చయానికి రాలేకపోతా ఉన్నా. ఏమిటంటే, తగినటువంటి అవయవాలు ఆకారము కలిగి మంచి శుభలక్షణాలు కలిగినటువంటి నీవు ఏ కర్మవశాత్తుగా ఇలా నపూంసకుడిగా ఉండటం జరిగింది, ఇదేమో వేసుకున్నటువంటి వేషమేమో అని నాకు అప్పుడప్పుడు సందేహం కూడా వస్తూ ఉంది. ఈ వేషంలో తిరిగేటువంటి నీవు శూలధారైనటువంటి పరమశివుడివో, లేక గంధర్వరాజువో, లేక దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడివో అని నాకు సందేహం కూడా ఉంది. అయితే ఈ రకమైనటువంటి ఈ రూపం నీకు ఎలా వచ్చిందో తెలియజేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, అయ్యా, నేను 5 సంవత్సరాల పాటు దేవలోకంలో ఉన్నా. ఒకరోజున దేవేంద్రుడి యొక్క సభలో ఆ దేవేంద్రుడు పక్కనే అర్ధసింహాసనాన్ని ఆక్రమించి కూర్చున్నాను. ఆ సమయంలో ఊర్వశి అద్భుతమైనటువంటి నృత్యాన్ని చేసింది. ఆ నృత్యాన్ని చూస్తూ కన్నార్పకుండా ఆ నృత్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నా. ఆ తర్వాత నేను నా నివాస స్థానానికి వెళ్ళిపోయాను. ఆ రాత్రి ఊర్వశి నా దగ్గరికి వచ్చి నాతో రమించాలి అని కోరింది. నేను ఆమెను తల్లిని గౌరవించినట్టుగా గౌరవించాను. ఆమె కోపంతో నన్ను నపూంసకుడు గమ్మని చెప్పించింది. అయితే దేవేంద్రుడు, దీనికి నువ్వేమీ భయపడాల్సినటువంటి పని లేదు, బాధపడాల్సినటువంటి పని లేదు, ఈ శాపం నీకు 1 సంవత్సరం మాత్రమే పనిచేస్తుంది, అది కూడా మీకు అజ్ఞాతవాస కాలంలో ఒక సంవత్సరం మీరు తెలియకుండా ఇతరులకు తెలియకుండా ఉండాలి గనక నీవు ఈ నపూంసక వేషంలో ఉంటావు అని తెలియజేశాడు. ఇది నా అన్నగారి యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ దేవేంద్రుడి యొక్క వరప్రభావంతో ఈ సంవత్సరం పాటు నేను ఇలా ఉన్నా. నాకిప్పుడు ఆ నపూంసకత్వం అనేటువంటిది నాకు ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఆ నపూంసకత్వం లేదు, ఇప్పుడు కేవలం ఊరికి వేషం మాత్రమే. నా పెద్దన్నైనటువంటి ధర్మరాజు యొక్క ఆజ్ఞానుసారంగా నేను ఈ వ్రతంలో ఉన్నా. ఇది ఒక వ్రత దీక్ష మాత్రమే. నీకు నిజం చెప్తున్నాను ఓ రాకుమారా, నేను ఇప్పుడు నపూంసకుణ్ణి కాదు, అన్న యొక్క ఆజ్ఞకి బద్ధుణ్ణి, ధర్మానికి కట్టుబడినటువంటి వాడిని. వ్రతం పూర్తి చేసి ఇప్పుడు నపూంసక భావం నుంచి నేను బయటపడ్డాను అని తెలుసుకో అన్నాడు. అప్పుడు ఉత్తరుడు అంటున్నాడు, ఈ రోజున నన్ను గొప్పగా అనుగ్రహించావు, ఇక యుద్ధరంగంలో దేవతలతోనైనా సరే యుద్ధం చేయగలను, నాకు అటువంటి ధైర్యం వచ్చింది, ఇప్పుడు నా భయం అంతా తొలగిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. నేను నా గురువు దగ్గర అస్త్రశస్త్ర విద్యలతో పాటుగా ఈ రథచాలన నైపుణ్యాన్ని కూడా సంపాదించాను, రథసారథ్యం చేయటాన్ని నా గురువు ద్వారా నేను నేర్చుకున్నాను, కాబట్టి ఇప్పుడు నీ గుర్రాన్ని నేను తగిన విధంగా ప్రవర్తించేలా చేస్తాను, ఎంతో నైపుణ్యంతో నేను నడుపుతాను, వాసుదేవుడికి దారుకుడిలాగా దేవేంద్రుడికి మాతల్లాగా సారథ్యంలో శిక్షణ పొందినటువంటి వాడిగా నన్ను తెలుసుకో అన్నాడు ఉత్తరుడు. ఆ తర్వాత అర్జునుడు తన చేతులకు ఉన్నటువంటి కంకణాలని గాజుల్ని తీసేసి అల్లెత్రాటి దెబ్బల నుంచి కాపాడేటువంటి విచిత్రమైనటువంటి బంగారు తొడుగులు ఏవైతే ఉన్నాయో వాటిని అమర్చుకున్నాడు. నల్లని ఉంగరాల జుట్టుని తెల్లటి గుడ్డతో ఎత్తి కట్టి తూర్పు వైపుకు తిరిగి పవిత్రుడై ఏకాగ్రమైనటువంటి మనస్సుతో రథం మీదనే కూర్చొని అన్ని అస్త్రాలని అంటే అస్త్ర అధిదేవతల్ని మనస్సులో ధ్యానించాడు. ఆ అస్త్రాధిదేవతలంతా కూడా అర్జునుడికి అంజలి ఘటించారు. ఓ పాండునందన, మేమందరము ఇదిగో నీ వశమై ఉన్నాం, ఉదారులమై ఉన్నాం అన్నారు. ఆ తర్వాత అర్జునుడు వాటిని చేత్తో తాకి ప్రణామం చేసి, మీరంతా కూడా నా మనస్సులో నివసించండి అని ఆ అస్త్రాది దేవతల్ని అడిగాడు. తర్వాత అస్త్రాలన్నింటినీ కూడా స్వీకరించడంతో అతని యొక్క ముఖం ప్రసన్నమైంది. వెంటనే గాండీవానికి అల్లెత్రాటిని బిగించి ధనుష్టంకారం చేశాడు. ఈ గాండీవం నుంచి చేసినటువంటి ధనుష్టంకారం ఎలా ఉంటుందంటే ఓ పెద్ద కొండ మరో కొండతో ఢీకొన్నట్టుగా అప్పుడు ఎలాంటి ధ్వని వస్తుందో అదిగో ఆ రకమైనటువంటి ధ్వని వచ్చింది. భయంకరమైనటువంటి ఆ ధ్వని ఈ భూమిని బద్దలు చేస్తున్నట్టుగా ఉంది, అన్ని దిక్కులా ప్రచండమైనటువంటి గాలులు వీస్తున్నట్టుగా, పెద్ద తోక చుక్క ఒకటి నేల రాలిపోయింది, దిక్కులన్నీ కూడా చీకట్లో మునిగిపోయి ఆకాశంలో శత్రువుల యొక్క ధ్వజాలు ఏ కారణం లేకుండానే కదిలిపోయింది, పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఊగిపోయినాయి. అర్జునుడు రథం నుంచి తన యొక్క బాహువులతో గాండీవంతో చేసినటువంటి ధనుష్టంకార శబ్దాన్ని కౌరవులు పిడుగుపాటుగా భావించారు, ఏదైనా పిడుగుపడ్డదేమో దూరంలో అనుకున్నారు. అప్పుడు ఉత్తరుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, శస్త్రాస్త్రాలన్నింటిలో కూడా ఆరిపేరినటువంటి ఇంతమంది మహారథుల్ని యుద్ధంలో నీ ఒక్కడివే ఎలా జయించగలవు? ఎదురుగా సామాన్యమైనటువంటి వీరులు కాదే ఉన్నది, కురుపితామహుడైనటువంటి భీష్ముడు, అస్త్రాచార్యుడైనటువంటి ద్రోణాచార్యుడు, కృపాచార్యులు, అలాగే అశ్వత్థామ, మరి కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, బాహీకుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, ఇలా మొత్తం మహావీరులైనటువంటి వీరాధివీరులైనటువంటి వారు, అతిరథులు, రథయోధ పయోధకులు అయినటువంటి వారు ఉన్నారే, మరి ఇంత కౌరవులతో, ఇంతమంది కౌరవులతో, ఇంత సేనతోటి నువ్వు ఎలా యుద్ధం చేయగలుగుతావు? అందుకే నేను నీ ముందు కూర్చున్నటువంటి నాకు ఈ విషయంలో మాత్రం కొంచెం భయంగా ఉంది అన్నాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు చిరునవ్వు నవ్వుతూ, ఓ రాకుమారా, నువ్వేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఘోషయాత్రలో ఎంతో బలగంతో వచ్చారు గంధర్వులు, వాళ్ళతో తలపడినప్పుడు నాకెవరు స్నేహితులుగా ఉన్నారు? అలాగే దేవదానవులతో నిండినటువంటి భయంకరమైనటువంటి కాండవనాన్ని అగ్నిదేవుడికి ఆహుతి ఇచ్చినప్పుడు నాకు ఏ స్నేహితుడు సహాయం చేశాడు? అలాగే దేవతలకి అసాధ్యమైనటువంటి రాక్షసులు, నివాత కవచులు, కాళకేయులు అనేటువంటి వాళ్ళు 60,000 మంది రాక్షసుల్ని దేవలోకంలో నేను ఒక్కడనే సంహరించాను, అప్పుడు నాకెవరు సహాయంగా ఉన్నారు? ద్రౌపది స్వయంవరంలో రాజులందరూ ఒక్క పెట్టిన ఎత్తి వస్తే వాళ్ళందరినీ కూడా నేను ఒక్కడనే జయించాను, అప్పుడు కూడా నాకెవరు సహాయకులుగా లేరు. నా గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు, అలాగే నా తండ్రి దేవేంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అగ్ని, శ్రీకృష్ణుడు, అలాగే శంకరుడు, వీళ్ళందరి యొక్క అనుగ్రహం నాకు ఉన్నంత కాలము కూడా వీళ్లతో యుద్ధం చేయటం నాకు లెక్కలది కాదు. కాబట్టి నువ్వు మానసికమైనటువంటి ఉద్వేగాన్ని విడిచిపెట్టి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా సారథ్యం చేయి అన్నాడు. ఈ ప్రకారంగా ఉత్తరుడికి ధైర్యం చెప్పి ఆ ఉత్తరుడిని సారథిగా చేసుకొని ఆ జమ్మి చెట్టు దగ్గర నుంచి దానికి ఒకసారి ప్రదక్షిణం చేసి ఆయుధాలన్నీ కూడా తీసుకొని బయలుదేరాడు. ఆ రథం మీద ఇంతకుముందు సింహధ్వజం ఉంది, అంటే ఉత్తరుడి యొక్క ధ్వజం అది, ఎందుకంటే ఉత్తరుడి యొక్క రథం మీద వచ్చింది. అందుకని ఆ సింహధ్వజాన్ని తొలగించేసి ఆ జమ్మి చెట్టు మూలలో ఉంచారు. అలా ఉంచిన తర్వాత అగ్ని యొక్క అనుగ్రహం వల్ల, అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం వల్ల తనకు లభించినటువంటి సువర్ణమయమైనటువంటి ధ్వజాన్ని మనసులో తలుచుకున్నాడు అర్జునుడు. ఆ ధ్వజం విశ్వకర్మ తయారు చేసినటువంటి ధ్వజం, అది దైవీ మాయ. అగ్నిదేవుడు కూడా అర్జునుడి యొక్క మనోరథాన్ని కనిపెట్టాడు. అందుకని ఆ ధ్వజం మీద నిలవాలి అని చెప్పి భూతాలన్నింటినీ కూడా ఆదేశించాడు అగ్నిదేవుడు. భూతాలన్నీ కూడా ఆ ధ్వజాన్ని ఆవేశించినవి. మనోహరమైనటువంటి దివ్య రూపం కలిగినటువంటి ఆ ధ్వజం అక్షయ తృణీరాలతో సహా ఆకాశంలో నుంచి ఆ రథం మీద పడిపోయింది. రథం పైకి వచ్చినటువంటి ఆ ధ్వజాన్ని చూచి అర్జునుడు అప్పుడు ఆ రథానికి కూడా ప్రదక్షిణం చేసి ఆ రథం మీద కూర్చొని అర్జునుడు ఉడుము చర్మంతో చేసినటువంటి హస్త కవచాన్ని, అంటే చేతి తొడుగు, చేతులకి తొడుగులు వేసుకుంటారు దెబ్బలు తగలకుండా ఉంటాను, దాన్ని వేసుకొని ధనుస్సును చేతబట్టి ఆంజనేయుడు కేతనంగా కలిగినటువంటి ఆ రథాన్ని ఉత్తర దిక్కుగా నడిపించాడు. అరిమర్దనుడైనటువంటి, శత్రుమర్దనుడైనటువంటి అర్జునుడు తన మహాశంఖాన్ని బలంగా వినియోగించి ఊదాడు. ఆ నాదంతో శత్రువుల యొక్క రోమాలన్నీ కూడా నిక్కబడుచుకున్నాయి. శంఖధ్వనితో, అలాగే గాంధీవ ధనుష్టంకారంతో, ఆంజనేయుడి యొక్క నాదంతో, రథపు ఇరుసు చప్పుళ్లతోటి ఆ ప్రదేశమంతా భయంకరమైనటువంటి శబ్దంతో శత్రువుల యొక్క గుండెలు చీల్చుకున్నట్టుగా అయిపోయింది. అప్పుడు ఆ శంఖధ్వని చేత భయపడి రథానికి పూంచినటువంటి గుర్రాలన్నీ కూడా మోకాళ్ళ మీద, నేల మీదకి వంగి అలా నిలిచిపోయింది. ఉత్తరుడు కూడా భయపడి ఆ నగలి మీద అలా సతికిలపడ్డాడు. అప్పుడు అర్జునుడు గుర్రాలను లేపి పగ్గాలతో నియంత్రించి ఉత్తరుడిని బిగి కౌగిలించుకొని నెమ్మదింపజేశాడు, ధైర్యం చెప్పాడు. అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ రాకుమారా, నీవు క్షత్రియుడివి, ఇలా భయపడకూడదు. శత్రువుల సమక్షంలో ఇలా భయపడవచ్చా? నీవు ఈ శంఖ శబ్దాలను ఇంతకుముందు ఎన్నో విన్నావు, ఎన్ని మార్లో భేరీ శబ్దాలను విన్నావు? ఎందుకంటే యుద్ధ రంగంలోకి వచ్చినప్పుడు అనేకమైనటువంటి యుద్ధ భేరీలు భోగిస్తూ ఉంటారు, గుండెలు పగిలిపోయేటటువంటి శబ్దం వస్తూ ఉంటుంది, అవి విన్నావు. అలాగే శత్రు సేనల మధ్యలో ఏనుగుల యొక్క ధింకారాలు, వాటిని కూడా విన్నావు. అటువంటి నీవు ఇక్కడ శంకర్ధ్వనితో ఎలా భయపడ్డావయ్యా? ఏదో సాధారణమైనటువంటి మానవుల్లాగా ఇంత భయపడిపోయావేమిటి? నేను కేవలం శంఖాన్ని ఊత్తేనే అన్నాడు. అప్పుడు ఉత్తరుడు అంటున్నాడు, నేను ఇంతకుముందు ఎన్నో యుద్ధాల్లో శంఖ శబ్దాలు విన్నా, ఎన్నోసార్లు భేరీ శబ్దాలు కూడా విన్నా, అంతేకాదు ఎన్నోసార్లు ఏనుగుల యొక్క ఘీంకారాలు కూడా ఎంతో దగ్గరగా ఉండి విన్నాను, కానీ ఇటువంటి శంఖ శబ్దాన్ని మాత్రం ఇంతవరకు నేను ఎప్పుడూ వినలేదు. ఇటువంటి ధనుష్టంకారాన్ని కూడా ఇంతకుముందు ఎప్పుడు నేను వెళ్ళా? ఈ శంఖధ్వని చేత, ఈ ధనుష్టంకారం చేత, ధ్వజంపై ఉన్నటువంటి అమానుషమైనటువంటి భూతాల యొక్క నినాదాల చేత నా మనస్సు అంతా కూడా కలతపడిపోతూ ఉంది. అన్ని దిక్కులు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు, నాకే దిక్కు తోచటం లేదు. ఈ గాంధీవ ధనుష్టంకారం వల్ల నా రెండు చెవులు కూడా పనిచేయటం మానేసింది అన్నాడు. ఇలా రెండు క్షణాలు గడిచిన తర్వాత అర్జునుడు ఉత్తరుడితో అంటున్నాడు, రథం మీద స్థిరంగా కూర్చో, పాదాలతో రథాన్ని తొక్కిపట్టు, పగ్గాలను గట్టిగా పట్టుకో, నేను మరోసారి శంఖాన్ని ఊదబోతున్నాను అని ముందుగానే తెలియజేశాడు. అప్పుడు పర్వతాలని, పర్వత గుహల్ని, దిక్కుల్ని బ్రద్దలు చేస్తూ మళ్ళీ అర్జునుడు తన యొక్క దేవదత్తం అనేటువంటి శంఖాన్ని కూరించాడు. ఉత్తరుడు మళ్ళీ నగల మీద ముడుచుకొని కూర్చున్నాడు. ఆ శంఖ ధ్వనితో, ఆ రథపు ఇరుసుల యొక్క చప్పళ్లతో, గాంధీవ ఘోషతో భూమి అంతా కూడా కంపించింది. అర్జునుడు మళ్ళీ ఉత్తరుడిని కుదురుపరిచాడు. ఈ శంఖాది ధ్వనులు విన్నారు కౌరవ సేనలో ఉన్నటువంటి వీరులందరూ కూడా. అప్పుడు ద్రోణాచార్యుడు ఆ సేనలో ఉన్నటువంటి దుర్యోధనుడితో అంటున్నాడు, ఈ రథ నిర్ఘోషం మేఘగర్జనంతో సమానంగా ఉంది, ఈ శబ్దానికి భూమి అదిరిపోతూ ఉంది, కాబట్టి వస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఇతను ఖచ్చితంగా సవ్యసాచియే, అర్జునుడు తప్ప మరొకరెవరు కూడా ఈ రకమైనటువంటి శంఖధ్వని చేయటం సాధ్యం కాదు, అగ్నిహోత్రంలో ఉన్నటువంటి అగ్నులు సైతం కూడా ప్రకాశించటం వల్ల ఇది శుభసూచకం కాదు, మన పశువులన్నీ కూడా సూర్యుడికి అభిముఖంగా నిలిచి భీకరంగా అరుస్తూ ఉన్నాయి, మన రథాల మీద కాకులు ఎగురుతూ ఉన్నాయి, ఇది శుభసూచన కాదు, ఈ నక్క ఎవరూ తరమకుండానే, ఎవరూ కొట్టకుండానే అలా ఏడుస్తూ ఉంది, అంతేకాదు మన సేనగా మధ్యలో పరుగులు తీస్తూ ఉంది నక్క. మరి ఇవన్నీ చూస్తామంటే మనకి అపశకునాలు అపజయాన్ని కలిగించేటట్టుగానే అనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా యుద్ధ కారణంగా క్షత్రియ నాశనం జరగబోతుందని నా మనస్సు చెబుతూ ఉంది. క్షత్రియ నాశనాన్ని సూచించేటువంటి రకరకాలైనటువంటి ఉత్పాతాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అపశకునాలు మన యొక్క వినాశనాన్నే సూచిస్తూ ఉన్నాయి. నీ సేన మీద ఓ దుర్యోధన మండుతున్నటువంటి ఉల్కలు రాలిపోతూ ఉన్నాయి. అంతేకాదు నీ వాహనాలైనటువంటి అశ్వాలు, ఏనుగులు అప్రసన్నంగా రోధిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నీ సేనకి నలువైపులా గ్రద్దలు చుట్టుముట్టి కూర్చొని ఉన్నాయి. అర్జునుని యొక్క బాణాలచే పీడింపబడినటువంటి నీ సేనను చూచి నీవు బాధపడవలసి వస్తుంది. నీ సేన ఇప్పటికే ఓడిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే అసలు యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వీరుల్లో ఎక్కడా కూడా ఉత్సాహం కనపడతల్లా, అంతా కూడా నిరుత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గోవుల్ని హస్తినాపురానికి పంపించి మనం వ్యూహాన్ని బంది శత్రువుల్ని ఎదిరించాలి, ఇంతకంటే మనకిప్పుడు తక్షణ కర్తవ్యం ఇంకోటి లేదు అన్నాడు ద్రోణాచార్యుడు. ఆ తర్వాత దుర్యోధనుడు భీష్ముడితో, రథిక శ్రేష్ఠుడైనటువంటి ద్రోణాచార్యుడితో, అలాగనే కృపుడితో ఇలా అంటున్నాడు, ఓ గురువర్యులారా, నేను కర్ణుడు ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పి ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉన్నా. ఏమిటంటే జోదంలో ఓడిపోయినటువంటి వాళ్ళు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం జనపదాల్లో సాగించాలి. ఒకవేళ అజ్ఞాతవాసంలో గనక ఏ ఒక్కరు గుర్తింపబడ్డా మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాలి అని ఆ రోజున జూదం ఆడేటప్పుడు పణంగా పెట్టుకున్నాం. మరి ఇప్పుడేమో పాండవులకి 13వ సంవత్సరం పూర్తి కాలేదు. అజ్ఞాతవాసం ముగియకి ముందే అర్జునుడు బయటకు వస్తున్నాడు. అందువల్ల పాండవులు మళ్ళీ అరణ్యవాసానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యకాంక్షతోటి పాండవులే ఆనాటి ఒప్పందాన్ని మర్చిపోయారా, లేక మనమే పొరపాటు పడుతున్నామా? ఈ 13 సంవత్సరాలు గడపటంలో ఎక్కువ తక్కువలు ఏవైనా సరే అది మహాత్ముడైనటువంటి పితామహుడు భీష్ముడికే తెలుసు. అందులో మనకంత అనుభవం లేదు. కాబట్టి మనం ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు నిర్ణయించుకోవాలి. విరాట మహారాజు త్రిగర్త సేనల్ని ఓడించి ఈరోజే మనతో యుద్ధం చేయాలి అనేటువంటి తలంపుతో ఇక్కడికి వస్తే వచ్చిండొచ్చు, లేదా ఆ సైనికుల్లో మహాపరాక్రమశాలైనటువంటి ఒకనొకడు ముందు నడుస్తూ మనల్ని జయించాలని ఇక్కడికి వచ్చిండొచ్చు, లేదా స్వయంగా విరాట మహారాజే ముందుకు వచ్చిండొచ్చు. ఒకవేళ విరాట మహారాజో లేక అర్జునుడో ఆ పక్షాన ఎవరు వచ్చినప్పటికీ మనం అందరం కలిసికట్టుగా ఎదిరించి వాళ్ళని జయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ మేరకు మనం అంతా కూడా ప్రతిజ్ఞ చేయాలి. ఇప్పుడు యుద్ధం కన్నా మంచి దారి మరొకటి లేదు. కాబట్టి అందరూ కూడా స్వయంగా యుద్ధానికి సన్నద్ధులు కావాల్సింది అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధను మాటలు విన్నాడు కర్ణుడు. అతడు అంటున్నాడు, ద్రోణాచార్యుని వెనక నిలిపి యుద్ధానికి తగినటువంటి నడకను ఏర్పాటు చేయి. ఓ దుర్యోధన, ద్రోణాచార్యుని వెనక నిలిపి ఇప్పుడు యుద్ధానికి సేనను సిద్ధం చేయి. ఆచార్యుడికి పాండవుల యొక్క అభిప్రాయం బాగా తెలుసు, అందుకే మనల్ని ఇప్పుడు బాగా భయపెడతా ఉన్నాడు. అంతేకాదు అర్జునుడి మీద ఆచార్యునికి మక్కువ ఎక్కువ, అర్జునుడంటే మహాప్రీతి, ఇది కూడా నేను గమనించాను. అందుకే అర్జునుడి యొక్క రాకని గమనించగానే ఆయన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు మన ఆచార్యుడు. అర్జునుడి యొక్క గుర్రాల సకిలింతలు వినగానే బెదిరిపోతా ఉన్నాడు. దాంతో సేనంతా చెదిరిపోతా ఉంది. మన సేన భయపడినటువంటి రీతిలో మనం యుద్ధ నీతిని నిర్ణయించుకోవాలి, మన వ్యూహాల్ని ఏర్పాటు చేసుకోవాలి. ద్రోణాచార్యుడికి ఎప్పుడు కూడా పాండవులంటే ప్రత్యేకమైనటువంటి ఇష్టం. ఆయన పాండవ పక్షపాతి. వాళ్ళు తమ పని సానుకూలం కావటం కోసమో ఏమో ఈ ఆచార్యుడిని మన దగ్గర వదిలిపెట్టారు. ఈ ద్రోణాచార్యుడు తనంత తానుగా ఆ రీతిగా చెప్పుకుంటాడు. కాబట్టి గుర్రాల సకిలింతలు విన్నంత మాత్రాన ఎవరు ఎవరినైనా ప్రశంసిస్తే ప్రశంసవచ్చు. అలాగే గుర్రాలు నిలిచి ఉన్నా ప్రయాణిస్తూ ఉన్నా అవి ఎప్పుడూ సకిలిస్తూనే ఉంటాయి, అదేం పెద్ద విచిత్రమైనటువంటి విషయం కాదు. అలాగే గాలులు కూడా ఎప్పుడు వీస్తూనే ఉంటాయి, అంత మాత్రాన లేదో మనకు అపశకునం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేఘ గర్జనలు ఎన్నోసార్లు వినిపించేవే. అసలు అర్జునుడికి ఇక్కడ మనతో ఏం పని? అతన్ని ప్రశంసించాల్సినటువంటి అవసరం ఆచార్యుడికేంటి? మనం కేవలం విరాట మహారాజు మీద దండెత్తడం కోసం వచ్చాం. అర్జునుడితో మనకేం వ్యవహారం ఉంది ఇప్పుడు? మరి పాండవుల మీద ప్రేమో లేకపోతే మన మీద ద్వేషమో తప్ప ఇంకా ఏ కారణమూ లేదు ఆచార్యుడు ఇలా మాట్లాడటానికి అన్నాడు. శత్రువుల యొక్క గుణగణాలను ప్రశంసిస్తూ ఉన్నటువంటి పండితుల్ని వెనక్కి నెట్టి శత్రువుల్ని సంహరించడానికి అవసరమైనటువంటి నీతిని ప్రయోగించు. గోవుల్ని మిమ్మల్ని కూడా పదిలపరుచుకొని అన్ని వైపులా సేనల్ని మోహరించి శత్రువులతో యుద్ధం చేయడానికి అనుగుణంగా రక్షకులను నియమించుకోవాలి అన్నాడు కర్ణుడు. కర్ణుడు ఇంకా ఇలా అంటున్నాడు, ఎందుకనంటే అర్జునుడిని ఎవరైనా ప్రశంసిస్తే కర్ణుడు సహించలేడు. అర్జునుడిని ప్రశంసించడమేమో భీష్ముడికి కానీ ద్రోణాచార్యుడికి కానీ కృపాచార్యుడికి కానీ అలవాటు. వాళ్ళు అలా మాట్లాడగానే కర్ణుడు వ్యతిరేకంగా మాట్లాడటం ఈయనకు అలవాటు. అందుకే అంటున్నాడు, అహంకారం మూర్తి భవించినటువంటి కర్ణుడు ఈ దీర్ఘాయువులందరూ, అంటే దీర్ఘాయువులు అని అంటే చాలా కాలం బ్రతికినటువంటి వాళ్ళని, అంటే ఇంకా చెప్పాలంటే ముసలాళ్ళు, అండ్ ఇంకో మాటలో చెప్పాలంటే ఎందుకు పరికిరానటువంటి వాళ్ళు, అంటే వీళ్ళంతా ముసలాళ్ళు ఎందుకు పరికిరానటువంటి వాళ్ళు, ఈ దీర్ఘాయువులందరూ కూడా భయపడిపోయినటువంటి వాళ్ళలా, యుద్ధం మీద ఆసక్తి లేనటువంటి వాళ్ళలా, నిలకడ కోల్పోయినటువంటి వాళ్ళలా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళల్లో పటుత్వం లేదు. వచ్చినటువంటి వాడు విరాట్ రాజు కావచ్చు, లేకపోతే అర్జునుడే కావచ్చు, ఎవరైనా సరే సముద్రాన్ని చెలీల కట్ట ఎట్లయితే నిలవరించిందో ఆ ప్రకారంగా నేను వాళ్ళని నిలవరిస్తాను. దీంట్లో మీరు సందేహించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆ అర్జునుడి కంటే నేను ఏ విషయంలో కూడా తీసిపోయినటువంటి వాడిని కాదు. నా బంగారు బాణాలు వింటి నుంచి విడవబడితే ఎడాతడా మింటికి ఎగిరి ఆకాశం మిడుదలతో నిండిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇంతకుముందు నేను మాట ఇచ్చినటువంటి ప్రకారం ఈనాటి యుద్ధంలో నేను అర్జునుడిని తప్పకుండా సంహరించి మరో విధంగా తీర్చడానికి వీల్లేనటువంటి అప్పుని దుర్యోధనుడికి తీర్చేస్తాను. కాబట్టి ఈ రోజుతో అర్జునుడు అంతమైపోవటం ఖాయం. అర్జునుడు అతిరథుడు, విలుకాండ్రంలో మేటి వీరుడు. అటువంటి పార్థుణ్ణి నేను యుద్ధంలో మూర్ఛల్ల చేసి గర్తవంతుడు పాముని పట్టుకున్నట్టుగా అలా అర్జునుడిని పట్టుకొని వచ్చి రథంలో పెడతాను. మునిసత్తముడైనటువంటి పరశురాముని పొందినటువంటి అస్త్రాలు నా దగ్గర ఉన్నాయి. నేను నా పరాక్రమాన్ని మేళవించి ఇంద్రుడితోనైనా సరే నేను యుద్ధం చేయగలను. అర్జునుడి యొక్క ధ్వజాగ్రం మీద నిలిచి ఉన్నటువంటి కోతి ఈరోజు నా బల్లెపు దెబ్బలు తగిలి పెడబొబ్బలు పెడుతూ భూమికి ఒరిగిపోతుంది. ఇది కర్ణుడి యొక్క అహంకారం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. అంటే ఆ అర్జునుడి ధ్వజం మీద ఉన్నటువంటి, పతాకం మీద ఉన్నటువంటి ఆంజనేయుణ్ణి, ఆయన్ని కూడా తేలిగ్గా మాట్లాడుతున్నాడు కర్ణుడు. అంటే అదిగో అక్కడ ఉన్నటువంటి కోతి నా బాణపు దెబ్బలకి, నా బల్లెపు దెబ్బలకి పెడబొబ్బలు పెడుతూ భూమి కొరిగిపోతుంది. మన శత్రు అయినటువంటి అర్జునుడి యొక్క ధ్వజాన్ని ఆశ్రయించినటువంటి సమస్తమైనటువంటి భూతాలు నా దెబ్బ తగిలి అన్ని వైపులకి పారిపోతూ ఉంటాయి. అలా పారిపోతూ అవి చేసేటువంటి ఆక్రోశం, ఆ ధ్వని ఎక్కడికి వినిపిస్తుంది? స్వర్గలోకం దాకా వినిపిస్తుంది. ఎప్పటి నుంచో సుయోధనుని గుండెలో గుచ్చుకొని ఉన్నటువంటి ముల్లుని ఈనాడు సమూలంగా పెకలించి వేస్తా. పౌరుషంతో పోరాడుతూ ఉన్నటువంటి అర్జునుడి యొక్క గుర్రాలు చచ్చి రథం విరిగిపోగా పాములాగా కేవలం బుసలు కొడుతూ ఉన్నటువంటి అర్జునుడిని ఈ రోజున కౌరవులు చూస్తారు. కౌరవులకు గోధరమే ముఖ్యమైతే దాన్ని తీసుకొని స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు, కాదంటే రథాల మీద నిలిచి నా యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు అన్నాడు కర్ణుడు. ఆ మాటలకి కృపాచార్యుడు ఇలా అంటున్నాడు, రాధేయుడు సరిగ్గా ఆలోచిస్తే ప్రస్తుతం అర్జునుడితో యుద్ధం చేయటం అనేటువంటిది తగని పని. తానొక్కడే కౌరవులను ఎదిరించగలడు ఈ రాధేయుడు. గతంలోనే ఒంటరిగా అర్జునుడు తృప్తిపరిచాడు. అర్జునుడు ఒంటరిగానే 5 సంవత్సరాలు బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించాడు. ఒంటరిగానే సుభద్రను అపహరించుకొని పోతూ శ్రీకృష్ణుడితో కూడా ద్వంద్వ యుద్ధానికి సిద్ధమయ్యాడు అర్జునుడు. ఒంటరిగానే కిరాత రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడితో పోరాటం జరిపి ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించాడు. ఈ వనంలోనే సైంధవుడు ద్రౌపదిని ఎత్తుకొని పోతూ ఉంటే అర్జునుడు ఒక్కడే సైంధవుణ్ణి ఓడించి ద్రౌపదిని విడిపించుకున్నాడు. అర్జునుడు ఒక్కడే 5 సంవత్సరాలు ఇంద్రుడి దగ్గర అస్త్ర విద్యని అభ్యసించాడు. అలాగే ఒంటరిగానే శత్రువుల్ని జయించి కురువంశస్థులకి కీర్తిని కలిగించాడు. జయింప శక్యంగా అనేటువంటి సేనలతో వచ్చినటువంటి చిత్రసేనుణ్ణి ఒంటరిగానే ఎదిరించి ఆ గంధర్వరాజుని చిటికలో యుద్ధంలో పరాజితుణ్ణి చేశాడు. అలాగే దేవతలకి అసాధ్యమైనటువంటి నివాత కవచులు కాలకైలు అనేటువంటి రాక్షసుల్ని ఒంటరిగానే అర్జునుడు ఒక్కడే వెళ్ళి వాళ్ళందరినీ కూడా సంహరించాడు. ఓ కర్ణ, ఇంతవరకు నువ్వు ఒంటరిగా సాధించినటువంటి గొప్ప పని ఏదన్నా ఉంటే చెప్పవయ్యా. అర్జునుడితో ఒంటరిగా పోరాడాలని ఎవడైనా కనుక ముచ్చట పడితే అతనికి త్వరలోనే చికిత్సని ఏర్పాటు చేయక తప్పదు. ఓ సుతపుత్ర, అర్జునుడితో ఒంటరిగా పోరాటం అంటే ఎలా ఉంటుందో తెలుసా? కోపించినటువంటి పాము నోటిని కుడి చేతితో తెరిచి సూపుడు వేలుతో దాని దంతాలను లెక్కించడం లాగా ఉంటుంది. కాబట్టి మనమంతా కలిసి యుద్ధోన్మాదం కలిగినటువంటి అర్జునుడిని ఎదురిద్దాం. ద్రోణుడు, దుర్యోధనుడు, భీష్ముడు, అశ్వత్థామ, నీవు, నేను కలిసి అర్జునుడితో పోరాడదాం. కర్ణ, తొందరపాటు తగదు, మనం 6 కలిసి అర్జునుడిని ఎదిరించాలి, అప్పుడే కొంత నిలవరించగలుగుతాం అన్నాడు. కృపాచార్యుడు ఇలా మాట్లాడగానే అశ్వత్థామ అంటున్నాడు, ఓ కర్ణ, మనం ఇంతవరకు గోవుల్ని గెలవలేదు, హస్తినాపురానికి చేరలేదు, కనీసం మత్స్యదేశం సరిహద్దుల్ని కూడా మనం ఇంతవరకు దాటలేదు, అయినా ఇప్పుడే నువ్వు వ్యర్థ ప్రలాపాలు ప్రారంభించావు. ఎన్ని యుద్ధాల్లో గెలిచినా, ఎంత ధనరాశిని పొందినా, శత్రుసేనల్ని జయించినా జ్ఞానులైనటువంటి వాళ్ళు పౌరుషాన్ని గురించి ప్రగల్భాలు వెలకరు. మహనీయులు ఎప్పుడు కూడా శాస్త్ర విధుల్ని అనుసరించి ప్రవర్తిస్తూ ధర్మబద్ధంగా ఈ వసుధనంతటినీ కూడా పొందినప్పటికీ కూడా గురువుల్ని గౌరవిస్తారు. ఒకవేళ వాళ్ళు గుణహీనులైనా సరే గురువుల్ని గౌరవించడం అనేటువంటిది అది గొప్ప విశేషం, అది వాళ్ళకే శ్రేయస్కరమైనటువంటిది. కానీ నీవేం చేస్తున్నావు? అవసరం లేకపోయినా ప్రగల్భాలు కలుగుతూ గురువుల్ని అవమానపరుస్తా ఉన్నావు. క్షత్రియుడు ఎవడైనా సరే మాయాజోదంలో రాజ్యాన్ని పొంది ఆనందిస్తాడా? కానీ ధృతరాష్ట్ర కుమారుడు ఈ రాజ్యంతోనే ఆనందిస్తా ఉన్నాడు. తాను క్రూరుడు, దయలేనటువంటి వాడు, అందుకే అది చెల్లింది. నీవు మాయాజోదంలో పాండవుల యొక్క ధనాన్ని అపహరించావు, ఓ సుయోధన మహారాజా. కానీ అర్జునుడినైనా, నకులునైనా, సహదేవుడినైనా యుద్ధంలో ఎప్పుడైనా జయించావా? నీవు వాళ్ళని ఓడించినటువంటి ద్వంద్వ యుద్ధం ఏదైనా ఉందా? అసలు ధర్మరాజునైనా సరే, బలవంతుల్లో శ్రేష్ఠైనటువంటి భీముడినైనా సరే నీవెప్పుడైనా యుద్ధంలో గెలిచావా? ఇప్పుడు నీ ఏలుబడిలో ఉన్నటువంటి ఇంద్రప్రస్థాన్ని ఏ యుద్ధంలో గెలిచి సంపాదించుకున్నావయ్యా? చెడ్డ పనులు చేసేటువంటి దుర్యోధన, నీవు ద్రౌపదిని ఏ యుద్ధంలో గెలుచుకున్నావు? రజస్వలమై ఏకవస్త్రై ఉన్నటువంటి ద్రౌపదిని నిండు కొలువులను గీడ్పించావు. ఓ సుతపుత్ర, డబ్బు కోసమని మంచి గంధపు చెట్టును నరికినట్టుగా నీవు దుర్యోధనుడు కలిసి కపటద్యుతము, ద్రౌపది పరాభవము కారణంగా పాండవుల్ని మొదలంటా కొలిచారు. పాండవుల్ని మీరు దాసులుగా చేసినప్పుడు మహానుభావుడైనటువంటి విదురుడు ఏం మాట్లాడాడో గుర్తుందా? మనుషులకైనా జంతువులకైనా కీటకాలు చీమలు వంటి వాటికైనా వాటి వాటి స్థాయిని బట్టి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దుర్యోధన, మీరు ద్రౌపదిని పెట్టినటువంటి బాధలకు పాండుపుత్రులు ఎప్పుడూ వారు మిమ్మల్ని క్షమించరు. ధాత్రరాష్ట్రుల్ని సంహరించడం కోసమే అర్జునుడు పుట్టాడు. నీవు మాత్రం పండితుడిని అనుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఓ కర్ణ, అర్జునుడు పరాక్రమంలో నిన్ను మించినటువంటి వాడు, ధనుర్విద్యలో దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడు, రణరంగంలో వాసుదేవంతో సమానమైనటువంటి వాడు. అటువంటి అర్జునుడు ఎవరు ప్రశంసించరు. గురువులకు తమ యొక్క పుత్రులు ఎట్లాగనో తమ యొక్క శిష్యులు కూడా అంతే. ఆ శిష్యుల మీద వాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుంది. ఆ కారణం చేతనే ద్రోణాచార్యుడు కూడా అర్జునుడి మీద అత్యధికమైనటువంటి మక్కువ కలిగి ఉన్నాడు. ఓ దుర్యోధన, నువ్వు ఏ రీతిగా జూదమాడావో, ఏ రీతిగా ఇంద్రప్రస్థాన్ని అపహరించావో, ఏ విధంగా ద్రౌపదిని సమలోని గీడ్పించావో, ఆ విధంగానే ఇప్పుడు అర్జునుడితో యుద్ధం చేయి. నీ మేనమామ శత్రువు ఉన్నాడు కదా, భలే బుద్ధిమంతుడు, క్షాత్రధర్మంలో పండితుడైనటువంటి వాడు, మాయాజూతాన్ని ఆడగలిగినటువంటి ఆ గాంధార శకుని కూడా ఇక్కడ యుద్ధమే చేయాలి. జూదమాడావు కదా నీ మేనమామతో కలిసి, ఆ విధంగానే ఇప్పుడు రణరంగంలో కూడా నీ మేనమామ శకుని రక్షణలో నిలిచి యుద్ధం చేయి. ఇతర యోధులైనటువంటి వాళ్ళు ఇష్టమైతే యుద్ధం చేయవచ్చు, కానీ నేను మాత్రం అర్జునుడితో పోరాడను. మనం విరాట్ రాజుతోనే యుద్ధం చేయాలి. ఉత్తర గోస్థానానికి విరాటుడు వస్తే నేను ఆయనతో యుద్ధం చేస్తాను అన్నాడు. ఇలా కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడి యొక్క ప్రగల్భాలకి కోపం వచ్చి ఇలా మాట్లాడిన తర్వాత అందరినీ శాంతింపజేయాలి అనేటువంటి భావనతో భీష్ముడు అంటున్నాడు, ఓ దుర్యోధన, అశ్వత్థామ చక్కగా ఆలోచిస్తున్నాడు, కృపాచార్యుడు కూడా సరిగ్గానే గమనిస్తున్నాడు, కర్ణుడు మాత్రం కేవలం క్షత్రియ ధర్మంతో యుద్ధం చేయగలుగుతున్నాడు. యుక్తాయుక్తాలు తెలిసినటువంటి వాడు ఎవడు కూడా గురునింద చేయకూడదు. దేశ కాలాలని గమనించి యుద్ధానికి సిద్ధం కావాలన్నదే నా అభిప్రాయం. కర్ణుడి యొక్క మాటల పరాక్రమాన్ని, ఉత్సాహాన్ని రగిలించడం కోసం చెప్పినవే కానీ అశ్వత్థామ మాత్రం ఈ కర్ణుడి యొక్క మాటలకి క్షమించాలి. ఇప్పుడు ఇక్కడ మనకి పెద్ద పని ఒకటి వచ్చి పడింది. అర్జునుడే ఎత్తి వచ్చినటువంటి ఈ సమయంలో విరోధాలకి అంతఃకలానికి తగినటువంటి సమయం కాదు. ఓ అశ్వత్థామ, నీవు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు జరిగిన దానిని క్షమించండి. సూర్యులో ఉన్నటువంటి తేజస్సు, చంద్రులో ఉన్నటువంటి శోభ ఎప్పటికీ కూడా తగ్గవు. అలాగే మీలో ఉన్నటువంటి ధనుర్విద్య, పాండిత్యం తక్కువ కాదు. మీలో బ్రాహ్మణత్వం ఉంది, బ్రహ్మాస్త్రం ఉంది. ఒకవైపు చతుర్వేద విజ్ఞానం ఉంది, మరొక వైపు క్షాత్రధర్మం ఉంది. ఈ రెండు అంటే వేదము, ధనుర్వేదము సంపూర్ణంగా ఒకే వ్యక్తి అందు ఉన్నట్లుగా ఇంతకుముందు ఎప్పుడు కూడా వినలేదు. భరత వంశస్థులకి ఆచార్యులైనటువంటి కృప, ద్రోణ, అశ్వత్థామల యందు మాత్రమే ఈ రెండు శక్తులు కలిసి ఉన్నట్టు నా విశ్వాసం. కాబట్టి ఓ రాజా, అశ్వత్థామ క్షమించాలి. ఇది అభిప్రాయ భేదాలకి అదులు కాదు. అందరము కలిసి ఎత్తి వచ్చినటువంటి అర్జునుడిని మనం ఎదిరిద్దాం అన్నాడు భీష్ముడు. అప్పుడు అశ్వత్థామ అంటున్నాడు, ఓ మహాత్మా, న్యాయోచితమైనటువంటి మా మాటల్ని నిందించకూడదు. ఇంతకుముందు పాండవులకు జరిగినటువంటి అన్యాయాలను తలుచుకొని కోపంతో ద్రోణాచార్యుడు అర్జునుని యొక్క గుణాలను ప్రస్తావించాడు. అంతే, గురువు పలు విధాలుగా సమస్తమైనటువంటి ప్రయత్నాలతో పుత్రులకి శిష్యులకి కూడా హితబోధ చేయాలి, అదే ద్రోణాచార్యుడు చేశాడు అంటున్నాడు. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, ఆచార్య క్షమించండి, ఇప్పుడు శాంతాన్ని వహించండి. ద్రోణాచార్యుల మనస్సులో భేదబుద్ధి లేదు. ఇంతకుముందు పలికినటువంటి పలుకులు రోషం వల్ల పుట్టినటువంటివే అన్నాడు. వెంటనే దుర్యోధనుడు కర్ణుడితోనూ, భీష్ముడితోనూ, మహాత్ముడైనటువంటి కృపుడితోనూ కలిసి ద్రోణాచార్యుని శాంతపరిచాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఇలా అంటున్నాడు, శంతను కుమారుడు అయినటువంటి భీష్ముడు పలికినటువంటి మొట్టమొదటి మాటలతోనే నేను శాంతించాను. ఇక యుద్ధరీతిని గురించి ఆలోచించండి. యుద్ధంలో అర్జునుడు సాహసం వల్ల కానీ, పొరపాటును కానీ దుర్యోధనుని సమీపించి ఆక్రమించకుండా ఉండేటట్లుగా మనం యుద్ధరీతిని నిశ్చయించుకోవాలి. వనవాసం ముగియకపోయినట్లయితే, అంటే అజ్ఞాతవాసం కనుక ముగియకపోయినట్లయితే అర్జునుడు బయటపడి ఉండేవాడు కాదు. ఈనాడు గోవులను స్వాధీనం చేసుకోవటానికి మనల్ని క్షమించేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గోవుల్ని స్వాధీనం చేసుకునే వెళ్తాడు. అర్జునుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధృతరాష్ట్ర కుమారుల మీదకి రాకుండా ఉండేటట్లుగా, కౌరవ సేనను ఓడించకుండా ఉండేటట్లుగా రణవ్యూహాన్ని నిర్ణయించండి. దుర్యోధను కూడా పాండవుల యొక్క అజ్ఞాతవాస పరిసమాప్తి విషయంలో ముందుగానే సందేహించాడు. కాబట్టి ఓ భీష్మ, అజ్ఞాతవాస సమయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి వాడివి నీవే. ఎందుకంటే ఈ కాల నియమాన్ని గురించి చెప్పాలి అని అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడివి నీవు గనక నీవే చెప్పాలి అన్నాడు. అప్పుడు భీష్ముడు అంగీకరించి, ఈ అజ్ఞాతవాస కాలం పూర్తయిందా కాలేదా అనేటువంటి విషయాన్ని ఆయన లెక్కలు వేసి చెప్పబోతూ ఉన్నాడు. అదేమిటో మనం రేపు తెలుసుకుందాం.